స్థాయిలు. గురుదేవులకి, మాస్టర్ ఆర్కే గారికి, సీతారాం మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అనేటువంటి విషయం మీద ఒక నాలుగు అభిప్రాయాలని మనం పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అనేటువంటి బుక్ ను అలిస్ బెయిలీ అనే వారు రాశారు. అంటే అది జీవాత్మ, దాని పరికరాలు అనేటువంటిది. అంటే దీంట్లో చైతన్యం అనేటువంటిది ఎలా వికసిస్తుంది, ఎలా వికసింప చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద చాలా పరిశీలన జరిగిందని చెప్పచ్చు. దీనిలో హలో
చెప్పండి.
ఈ యొక్క గ్రంథంలో, ఈ పరిశీలన గ్రంథంలో ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి విషయాలని ఈమె చర్చించవలసింది. అంటే అనేక కోణాల్లో ఆమె చర్చించింది, కానీ మనకు సరిపడేటట్లుగా ఒక నాలుగు కోణాల్లో చర్చించిందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, సోల్ అంటే ఏంటి. రెండవది, సోల్ గురించి వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ వాళ్ళకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. మూడవది, మానవ జీవితంలో ఈ యొక్క సోల్, దాని పరికరాలు, వాటి పాత్ర ఏంటి అనేటువంటిది చర్చించబడింది. ఇక నాలుగో దాంట్లో మెటీరియల్ వెస్ట్ లో, ఇంట్రోస్పెక్ట్ ఈస్ట్ లో వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలను చర్చిస్తూ, ఈస్ట్ కంటే కూడా ఈస్ట్ లో వెస్ట్ కంటే ఏ అభిప్రాయాలు ఉన్నాయి, అవి ఏవి మనం సప్లిమెంట్ చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఈమె ఈ గ్రంథంలో చర్చించబడిందని చెప్పచ్చు. అయితే సోల్ అంటే ఏంటి? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సోల్ అంటే ఏంటి. సోల్ అంటే దీంట్లో నాలుగు పార్ట్స్ ఉన్నాయి సోల్ లో. అంటే సోల్ అనేటువంటిది మనం మామూలుగా వాడుతూ ఉంటామే కానీ ఫస్ట్ విషయం ఏంటంటే ఇది స్పిరిచువల్ పార్ట్. రెండవది, ఇది ఇమ్మెటీరియల్ పార్ట్. ఇది మనకి కంటికి కనిపించేటువంటి పార్ట్ మాత్రం కాదు, ఇది ఫిజికల్. మూడవది సపరేట్ అనేటువంటి. ఈ నాలుగో పాయింట్ ఏంటంటే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. ఈ నాలుగు కాంపోనెంట్స్ మూడు సోల్ అనేటువంటిది తెలుస్తాను. ఈ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ వ్యూస్ ప్రకారం ఈ యొక్క బుక్ లో ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి అనే బుక్ లో చర్చించడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్, దీంట్లో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ థాట్స్ లో సోల్ మెకానిజం గురించి, అంటే జీవాత్మ పరికరాల గురించి ఏ థాట్స్ ఉన్నాయి, ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కులంకషంగా చర్చించడం అయితే జరిగింది. వెస్టర్న్ ఫిలాసఫీలో ఫిజికల్ ఎక్కువ జరిగింది. సోల్ అనేటువంటిది ఫిజికల్ బాడీ లోనే ఉంటుంది, మనకి గ్లాస్ రూపంలో ఇది కనబడుతుంది. అంటే ఇది విజిబుల్ మెటీరియల్, విజిబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంట్రికేట్ సిస్టమ్ గా ఈ గ్లాన్స్ అనేటువంటి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ మూడు అభిప్రాయాలు మనకి ఈస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీలో ఎక్కువగా ఉన్నాయి. అయితే మన ఓరియంటలిస్ట్ అభిప్రాయాల్లో ఈథరిక్ బాడీలో చక్రాలు ఉన్నాయని, ఆ చక్రాలు అనేటువంటివి ఫిజికల్ బాడీని డిటర్మిన్ చేస్తాయని, ఎక్కువ ఇంపార్టెన్స్ ఫిజికల్ బాడీ కంటే కూడా ఈథరిక్ బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క ఈస్టర్న్ ఫిలాసఫీలో ఈ యొక్క సోల్ అనేటువంటిది మనిషి యొక్క క్యారెక్టర్, మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అతని జీవిత కాలము, అతని ఫిజికల్ ప్లేన్ లోని యాక్టివిటీస్ అన్ని చక్రాల మీద, అన్ని సెంటర్స్ మీద ఆధారపడి. అంటే చక్రం అంటే ఇక్కడ సెంటర్, ఇంగ్లీష్ లో మనం సెంటర్ గా చెప్పుకోవచ్చు. ఈ చక్రాల మీద ఆధారపడి ఉంటాయని ఈ యొక్క ఈస్టర్న్ ఫిలాసఫర్స్ ఎక్కువగా చెప్పడం అనేటువంటిది ఉంది. అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ బాడీ బిహైండ్ ఈథరిక్ బాడీ తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఈ యొక్క ఫిలాసఫీలో కాజ్ అండ్ క్రియేటర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇచ్చారు. అది వెస్టర్న్ ఫిలాసఫీలో అంత ఎక్కువగా లేదని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ సోల్ ని మనము ఎట్లాగా ఉత్తేజం చేయాలి, దీన్ని ఎట్లాగా పైకి, దీన్ని ఎందుకు ఉత్తేజింప చేసుకోవాలి అనేటువంటిది కొన్ని మన యొక్క సీతారాం గారు మాస్టర్ చెప్పినటువంటి లెక్చర్స్ లో నేను కొన్ని పాయింట్స్ మననం చేసుకుంటున్నాను. ఒకటి, భగవంతుడి సంకల్పమే మన సంకల్పం అనుకోవాలి ఫస్ట్. అంటే అంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే వారు ఆర్కే గారు, అది మనం స్ట్రాంగ్ గా మన మనసులో నిలుపుకోవాలి. రెండవది, కోరికలకు తగినట్లు కాకుండా అవసరాలకు తగినట్లుగా మనం జీవించాలి. అలాగే వ్యక్తిగత బాగు కోసం కాకుండా సామూహిక బాగు కోసం ప్రయత్నించాలి. ప్రయత్నించలేని వాళ్ళు అట్లీస్ట్ ప్రేయర్ అన్న దాని గురించి చేయడం అనేటువంటిది చేసుకోవాలి. అయితే అన్నిటికంటే ముందు గురువు అంటే అత్యంత భక్తి ఉండాలి. అంటే గురువు యొక్క వ్యక్తిగత జీవితం గురించి కాకుండా స్పిరిచువల్ ప్లేన్ గురించి మనకు ఎక్కువ నమ్మకం అనేటువంటిది ఉండాలి. రెండవగా, బ్రహ్మాండం యొక్క సమన్వయము ఒక్కటే అనేది మనకి అనుభూతిలోకి మాటల రూపంలో కాకుండా అనుభూతిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క చైతన్యం ఉంటుంది. ఆ యొక్క చైతన్యం అంటే డిఫరెంట్, ఒక్కొక్క మానవునికి ఒక్కొక్క ప్రాణికి డిఫరెంట్ చైతన్యాన్ని మనము ఇంకా హయ్యర్ ప్లేన్ లోకి తీసుకుపోయేదానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. భగవంతుడు చేసేది కరెక్ట్ అని, అదే అదే గురువు కూడా కోరుతున్నాడని మనం గట్టి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఖనిజ వృక్ష జంతు స్థితులను దాటి నాలుగో స్థితి అయినటువంటి మనసు స్థితిలో ఉన్నాం. ఈ నాలుగో తలం దాటి ఐదవ తలం అంటే బుద్ధి తలంలోకి మనం ప్రవేశించేదానికి కావలసినటువంటి సాధన మనం చేయాలి. అయితే ఇక్కడ ఈ యొక్క ఈస్టర్న్ వెస్ట్రన్ ఫిలాసఫీస్ లో జీవాత్మ యొక్క పరికరాలు ఏంటి అని అంటే, ఇది మనకు బాగా మామూలుగా అందరికీ తెలిసినటువంటిదే. వెస్ట్రన్ పీపుల్ పీనియల్, పిట్యూటరీ, థైరాయిడ్, థైమస్, ప్యాంక్రియాసిస్, అడ్రెనల్స్, గోనాడ్స్ అని చెప్తే, మనవాళ్ళు సహస్రాకారము, ఆజ్ఞ, విశుద్ధి, అనాహిత, పరిపూరిక, స్వాధిష్టాన, మూలాధార చక్రాల గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ చక్రాలను గురించినటువంటి వివరాలు మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం అంతా ఒక పదార్థం నుంచి శక్తి వైపు ప్రయాణం చేయాలి. అంటే మానవుల యొక్క జీవిత లక్ష్యం వీలైనంత తొందరగా తురియ స్థితిని చేరాల్సింది. కాబట్టి మనం అందరం కూడా ఈ చక్రాలలో కొంత మార్పులు చేసుకుంటూ వచ్చి భారతీయ ఆధ్యాత్మికత ప్రకారం మాత్రమే ఈ చక్రాలలో మార్పులు చేసుకోవడం అనేటువంటిది ఎక్కువగా స్ట్రెస్ చేయబడింది. కాబట్టి మూలాధారంలో దాచిపెట్టబడినటువంటి కుండలి శక్తిని అంతా కూడా మనం జాగృతం చేసుకుని సహస్రాకారంలోకి మనం ప్రవేశపెట్టడం చేయవలసి ఉంటుంది. అందుకని చక్రాలంటే అసలు ఏమిటో మనము తెలుసుకోవాలి. మనకు మాస్టర్ గారు చాలా సార్లు చెప్పారు కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా ఏం చెప్పట్లేదు. ఫస్ట్, మూలాధారం, ఇది భూమి తత్వం, గంధము, వాసన, దీనికి అధిపతి గణపతి, వాహనం, ఏనుగు, బీజాక్షరం, వామ. అంటే ఇది గానీ మనకు బాగా జాగృతం అయిందంటే పూర్వజన్మ యొక్క మన పూర్వజన్మలను మనమే తెలుసుకోవచ్చు. ఇలాగా జాగృతమైనటువంటి వాళ్ళ దగ్గర మంచి శివ జలతత్వం రుచి, అధిపతి వచ్చేసి బ్రహ్మ, వాహనం మకరం, బీజాక్షరం వామ. ఇది ఎక్కువగా వ్యాపారస్తులో ఉంటుందని మనం, అంటే వాళ్ళు రాబోయేటువంటి కాలంలో ఏం మార్పులు వస్తాయో ముందుగానే ఊహించి దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళలో ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు. ఇక మణిపూర్వకం, దీని దేవత అగ్ని, వాహన కప్ప, బీజాక్షరం. అంటే జీవన విధానంలో బాగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఈ యొక్క చక్రం బాగా జాగ్రత్త అవ్వాలి. ఇది ఎక్కువగా సైంటిస్టులలో ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్, అనాహత, ఇది వాయుతత్వము, దేవత, రుద్రుడు, వాహనం, లేడీ. ఇది స్పర్శ, యాక్టర్స్ అందరూ కూడా తమ తమ లలిత కళల ద్వారా ఇతరుల మనసులను స్పృశించి వాళ్ళు ఈ అనాహత చక్రం ద్వారా తమ యొక్క కళలను, వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళంతా కూడా తమ కళలను అందరికి తెలియజేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. నెక్స్ట్, విశుద్ధి, విశుద్ధి శబ్దము, దీంట్లో ఇది ఆకాశతత్వము. వీరు సాహితీవేత్తలు అవుతారు. అంటే ఈ యొక్క వీళ్ళంతా కూడా సాహితీ జగత్తును సృష్టించగలరు. దీని జే దేవత జీవుడు, వాహనం ఏనుగు. ఇక ఆజ్ఞా చక్రం, ఇది చాలా అత్యున్నతమైన, అంటే గురువు ఉంటాడు కాబట్టి ఇక్కడ వృత్తి మార్గంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ మనసు కూడా ఉంటుంది కాబట్టి 16 కళలు ఇక్కడ ఉంటాయి. ఇది జాగృతం కావాలంటే ఫస్ట్ మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఆవరణ మల విక్షేపాలను మనం పూర్తిగా తొలగించుకోగలిగి ఉండాలి. అప్పుడే మన మనసు పర్ఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనసు పర్ఫెక్ట్ అవుతుందో అప్పుడు మనము ఒక స్టేజీకి చేరడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు రెండు దళాలుగా ఎప్పుడు కూడా తోలివై ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక సహస్రకారం అనేటువంటిది 1000 దళాలతో సహస్ర దళాలతో ఉంటుంది. ఇది కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవడానికి లేదా సూర్యుని యొక్క కిరణాల నుంచి మనం విశ్వశక్తిని తీసుకోవడానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహించేటువంటిది. యోగులు కూడా చనిపోయేటప్పుడు ఈ రంధ్రంతో దాన్ని తమ ప్రాణాలను వదులుతారని చెప్పచ్చు. ఇది చాలా అత్యున్నతమైనటువంటి స్థానం. అంటే మూలాధారంలో ఉన్నటువంటి ఆ కుండలి శక్తి, దాన్ని మనం సహస్రాకారంలోనికి తెచ్చుకోవడమే మనకి జీవిత యొక్క పరమావధిగా మనం వీలైనంత వరకు మనం దాన్ని సాధించగలిగేటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఈ చక్రం అంతా కూడా జాగృతం చేయాలి అంటే ఏం చేయాలి అంటే దానికి సాధన కావాలి. ఈ సాధన ఎలాగా అవుతుంది అంటే తప్పనిసరిగా సమర్థుడైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలోనే మనము ఈ సాధన సాగించాలి. అయితే ఈ సాధన ఎలా జరుగుతుంది? మొట్టమొదటిది ఏంటంటే ఓంకార సాధన అన్నిటికంటే కూడా అత్యున్నతమైనటువంటి దానిగా చెప్పచ్చు మనం. అంటే భగవంతుడికి యొక్క నామం ఓంకారం. అంటే ఈ ఓంకారం మనం విన్నప్పుడు ఆత్మతో మనము అనుసంధానం అవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మనకు హృదయం అనేటువంటిది పాదాల నుంచి తల వరకు అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి ఈ ఓంకారం అనేటువంటిది మనం చేసినప్పుడు అది హృదయంలోకి చొచ్చుకొని పోతుంది. అంటే హృదయంలోకి చొచ్చుకొని పోవడం అంటే మన యొక్క పూర్తి శరీరంలో తదాత్మకం చెంది మనకి ఒక రకమైనటువంటి శక్తిని ఇవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పచ్చు. ఇక దీంట్లో మనము సెకండ్ సాధన ఏంటంటే గాయత్రి మంత్ర సాధన. అంటే గాయత్రి గురించి మనం ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అంటే గాయత్రి మంత్రం అనేటువంటిది 24 అక్షరాలు కలిగినటువంటి సర్వ సమర్థమైనటువంటి మంత్రంగా మనం చెప్పచ్చు. దీన్ని మించినటువంటి మంత్రం అసలు లేనే లేదని మనం చెప్పచ్చు. కానీ ఇది చేసేటప్పుడు సరైన గ్యాప్ ఇస్తూ ఉండాలి. ఈ గ్యాప్ లో ఆకాశం ఉంది కాబట్టి ఆకాశాన్ని కాలాన్ని మనం సరిచూసుకుంటూ మనం ఏం చేయాలి అంటే గాయత్రి మంత్ర సాధన చేయాలన్నమాట. ఇలాగే ఈ గాయత్రి మంత్ర సాధన చేస్తూ ఉన్నప్పుడు సూర్యుని ద్వారా శక్తిదారులను మనము సహస్రకారంగా మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి మనం చాలా తోడ్పడుతుందని ఇది మనం చెప్పచ్చు. ఇక నెక్స్ట్ది శ్రీ సూక్తం. ఈ శ్రీ సూక్తం అనేటువంటిది పఠిస్తే మన శరీరంలోనే శ్రీచక్రం ఏర్పడటానికి, త్రిభుజం బిందువు ఇవన్నీ కూడా ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శ్రీ సూక్తం చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దత్తాత్రేయ షట్చక్ర సూత్రం కూడా పఠిస్తూ ఉంటే మనకి మన సాధన, మన భవిష్యత్వము, మన లక్ష్యము మీద ఆధారపడి మనం తొందరగా ప్రోగ్రెస్ అవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే మనం ఈ భవిష్యత్వాన్ని ఇవన్నీ కూడా సాధించాలి అంటే ఏం చేయాలి అంటే ప్రకృతికి తగినట్లుగా జీవించాలి. ప్రకృతికి ఆల్వేస్ రైట్ అనుకునేటువంటి స్థితికి మనం రావాలి. అలా రావడం చాలా కష్టం. మాటలతో చెప్పడం చాలా ఈజీగానే ఆ స్థితిని సాధించడం అనేటువంటి నేచర్ ఈస్ రైట్ అనుకుంటాం. కానీ ఏదైనా జరగకూడనటువంటి విషయాలు జరిగితే మనం మాత్రం నేచర్ ఈస్ రైట్ అనుకోవడం చాలా కష్టం. కానీ ఆ స్థితికి మనం రావాలి. రెండవది షట్చక్రాలు ఉన్నాయని వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలి, ఆత్మజ్ఞానం కోసం మనం ప్రయత్నించాలి. అంటే ఈ చక్రాలు జాగృతం కావాలి అంటే యమ నియమాలను కూడా చూసుకుంటూ ఆసనాలను కూడా మనం పాటించడం అనేటువంటిది చేయాలి. అయితే నిద్రపోయేటప్పుడు మనం ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఆజ్ఞా చక్రంలో ఉంటూ జ్యోతి రూపంలో మనకి మన గురువు అక్కడ ఉన్నాడు, మన ప్రజ్ఞ అంతా కూడా ఆజ్ఞా చక్రంలో పెట్టుకుంటూ ఉంటే మన సాధన కొంచెం ప్రోగ్రెస్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మనసు సామాన్యంగా శరీరంతో ఆధ్యాత్మికం చెంది ఇంద్రియ సుఖాల కోసమే కావాలి అని అనుకుంటుంది. అందుకోసమని మన మనసును వీలైనంత వరకు ఏం చేయాలి అంటే మన మనసును అంతర్ముఖం చేయడం అనేటువంటిది చేస్తూ థాట్, ఇంటెన్షన్, పర్ఫెక్షన్ మనం పర్ఫెక్ట్ గా ఉంటూ పరిశుద్ధంగా ఉంచుకుంటూ క్లియర్ గా ఉండి మనం సాధన చేయాల్సిన పరిణామ క్రమంలో మనం ఎక్కడున్నామో మనము తెలుసుకోవాలి. అది ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి, కానీ వేరే వాళ్ళు చెప్పేటువంటి విషయం కాదు. ఇది మనకే సాధన చేస్తూ ఉంటే మనకు మనకే అర్థం అవుతుంది. దానికి తగినట్లుగా మనం కొన్ని మార్పులు చేసుకుంటూ మన యొక్క సాధనని మనం పైకి తీసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇంకొకటి ఏంటంటే, కేవలం మనం ఆజ్ఞలో ఉండటమే కాకుండా గురువుల యొక్క ఆజ్ఞలో ఉండాలి. అంటే గురువు మీద సడలని నమ్మకం అనేటువంటిది మనకు ఎక్కువగా ఉండాలి. అంటే గురువు దగ్గర మనము గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి మన యొక్క సాధనను సాగిస్తూ ఉండాలి. పరిమాణ క్రమంలో భాగాన్ని కల్పించమని మనము గురువుని ప్రార్థిస్తూ ఉండాలి. అంటే నిద్రపోయే సమయంలో వెలుగును చూస్తూ దాన్ని గురువుగా భావించుకుంటూ అరూప స్థితిలో మనం ధ్యానం చేశామంటే భవిష్యత్ ప్రణాళిక ఏంటో గురువే మనకి తెలియజేస్తాడు. అంటే గురువు మీద మంచి నమ్మకంతో పాటు శ్రద్ధా సబూరి అనేటువంటిది మనకుంటే గురువే ఎప్పటికప్పుడు మనకు మార్గదర్శనం చేస్తాడని చెప్పచ్చు. ఇక మౌనంగా ఉండడం, సూర్య ధ్యానం చేయడం, సామూహిక భోజనాలు, సామూహిక మంత్ర జపం చేయడం, ఇవన్నీ కూడా మనకి సాధనకి చాలా వరకు తోడ్పడతాయని చెప్పవచ్చు. అన్నిటికీ మించి మన ఆలోచనలో మార్పు రావాలి. అంటే మనం వీలైనంత వరకు ఎదుటి వాళ్ళల్లో తప్పులు చూడకుండా మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి, కానీ వేరే వాళ్ళని మార్చాలనేటువంటి ప్రయత్నం అంతా కూడా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత బెయిలీ తన పరిశోధనలో ఏం చెప్పారంటే, ఈస్టర్న్ ఫిలాసఫీలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కానీ వెస్టర్న్ ఫిలాసఫీలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కానీ వెస్టర్న్ ఫిలాసఫీ కంటే ఎక్కువగా ఈస్టర్న్ ఫిలాసఫీలో ఒక 8 పాయింట్స్ చాలా ఎక్కువగా చాలా గొప్పగా ఉన్నాయి. అది సప్లిమెంట్ చేసుకోవాలి. వెస్టర్న్ ఫిలాసఫీ ఈస్టర్న్ ఫిలాసఫీలో ఉన్నటువంటి 8 పాయింట్స్ సప్లిమెంట్ చేసుకోవాలి అనేటువంటి కన్క్లూషన్ తీసుకొచ్చారని చెప్పచ్చు. ఆ 8 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ది యమ నియమాలు, రెండవది జీవితంలో పవిత్రత, ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని, ఇంకా మన జీవితంలో సమతౌల్యత పల్స్ అనేటువంటిది ఉండాలని, రైట్ కంట్రోల్ ఆఫ్ లైఫ్ ఉండాలని, 5 అంతర్ముఖ్యం అవడం అనేటువంటి చేయాలని, 6 ఒకే విషయం మీద ఏకాగ్రత కలిగి ఉండాలని, 7 ధ్యానం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, 8 కాంటెంప్లేషన్ అనేటువంటిది ఉండాలని. 8 పాయింట్స్ మనకి ఈస్టర్న్ ఫిలాసఫీలో లేదు. ఈస్టర్న్ ఫిలాసఫీలో ఉంది, వెస్టర్న్ ఫిలాసఫీలో లేదని చెప్పేసి బెయిలీ గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, మనం ఎప్పుడైనా సరే మన యొక్క జీవాత్మ దాని పరికరాలను వినియోగించుకుని అత్యున్నతమైనటువంటి మానవ జాతికి అవసరమైనటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలని ఎక్కువగా ఈ యొక్క గ్రంథాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మన సీతారాం సార్ గారు ఇచ్చిన 7 లెక్చర్స్ నుంచే నేను తీసుకోవడం జరిగింది. వారికి నా కృతజ్ఞతలు. జై గురుదేవ్.
హే గురుదేవ్, బాగా చెప్పారు, వెరీ నైస్.
చాలా బాగా చెప్పారు, చాలా చాలా బాగా చెప్పారు.
థ్యాంక్ యూ.
అది ఒకసారి అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మందికి ఇంకా స్టిల్ ప్రాబ్లమ్, ఎంఎస్ఆర్
కన్ఫర్మేషన్.
నేను ఇంకొక గ్రూప్ క్రియేట్ చేశాను, దానికి నేను కాల్ చేస్తాను. ఇక్కడ ఎండ్ చేసి అక్కడ స్టార్ట్
చేస్తాను.
ప్లీజ్ ఆల్ ఆఫ్ యు అండర్.
ఓకే, డన్. జై గురుదేవ్. నిన్న మనం కొంత ముచ్చరించుకున్నాం కాస్మిక్ ఫైర్ లో. కాస్మిక్ ఫైర్ అనేది ఒక పదం అంతే, మాస్టర్ చెప్తారు పదాలన్నీ లేకపోతే సింబల్స్ అంటాం వాటిని కూడా. ఏ పదమైనా సరే ఇట్ కాంట్ రివీల్ టోటల్లీ. కాస్మిక్ ఫైర్ అన్నాం అనుకోండి, కాస్మిక్ అంటే ఏంటి, ఫైర్ అంటే ఏంటి, విడివిడిగా అర్థాలు రెండు పెట్టి పక్కనే విశ్వ అగ్ని అంటాం. అంటే కూడా అర్థం ఏంటంటే విశ్వం అంతా అణు అణువునా ఉన్నది అని. అణువున ఉన్న అగ్ని విశ్వాగ్ని అని చెప్తున్న మాటలు దాన్ని పూర్తిగా వ్యక్తీకరించలేము. అలాగా వ్యక్తీకరించబడిన దాన్ని మనం ఎలా తెలుసుకుంటాం, ఎతో వాచో నివర్తంతే అంటే ఎక్కడైతే వెళ్తాయో వాక్కులు వెనక్కి వచ్చేస్తాయి, అక్కడికి వెళ్లేంత వరకు ట్రై చేస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువు గారు చెప్తారు ఆ కుండలిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక స్టేజ్ వచ్చేస్తే ఇంకా మాట్లాడరు ఆయన, నన్ను ఇంకా మాట్లాడనివ్వట్లేదు అమ్మ అని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్లేసరికి పదాలు ఉండవు, అనుభవం తప్ప. నాలుగు మీద పంచదార వేసుకుంటే తీయగా ఉంది అనుభవం, ఎలాగైతే తీయగా ఉంది అంటమే చెప్పగలం తప్ప దాన్ని అవతల వాడికి అంతకంటే అందించలేదు. అలాగా గురువు కూడా ఏం చేస్తారంటే సాధన చేసి ఆ స్థితికి వెళ్తే ఆనందంగా ఉంటుంది అని చెప్తారు. ఆనందం అనేది వీడికి సాధన చేసుకుని ఆ స్థితికి వెళ్ళిన వాడికి అర్థం అవ్వాలి ఆనందం అంటే హో ఇదా అని. విజయవాడలో చల్లగా ఉంటుందని చెప్తాం అనుకోండి, ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది విజయవాడలో, హైదరాబాద్ మండిపోతుందండి. తెలియని వాడు పాపం నిజంగా విజయవాడ వస్తే అప్పుడు అర్థం అవుతుంది అది విజయవాడ చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుంది. కొడైకెనాల్ వెళ్తే చాలా హాయిగా ఉంటుంది, లేకపోతే ఊటీ వెళ్తే ఫ్యాన్లు కూడా వేసుకోకలేదు, ఎప్పుడు అసలు ఫ్యాన్లే ఉండవు అక్కడ అంటే అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అవన్నీ ఎలాగంటే అనుభవం. అలాగే మన సాధనలో మనకు అనుభవం రావాలంటే ఏం చెయ్యాలి అని నిన్న కొంచెం మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకున్న దాంట్లో పాయింట్స్ ఏంటి, మనలో మార్పు రావాలి. మనలో అంటే ఎక్కడ, శరీరంలో మార్పు రావాలా? నో, శరీరంలో మార్పు ఏం రాదు, అలాగే ఉంటుంది అది. శరీరంలో మార్పు మనం అడగకపోయినా దాని అంతటది వస్తూ ఉంటుంది. రెండేళ్ళప్పుడు ఎలా ఉన్నాం, ఐదేళ్ళప్పుడు ఎలా ఉన్నాం, పదేళ్ళప్పుడు ఎలా ఉన్నాం, ఇలాగా ఫోటోలు పెట్టి చూసుకుంటే మనమేనా అనిపిస్తుంది. బట్ వీ నో దట్ ఆ చిన్నప్పుడు ఫోటో నాదే అని మనం చెప్తాం, కానీ అప్పుడులాగా ఇప్పుడు లేం కదా, ఇప్పుడులాగా ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఉండం, ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఉండం. గురువుగారు ఎంత అందంగా ఉన్నారు చిన్నప్పుడు, అలా ఇప్పుడు లాస్ట్ స్టేజెస్లో చూస్తే బాగా ఇలా ఒళ్ళిపోయి బొగ్గలని లోపలికి పోయి, న్యాచురల్ అది బాడీకి న్యాచురల్. మరి మార్పు ఎక్కడ వస్తుంది అంటే మార్పు గురుదేవులు చెప్తున్నారు అంతరంగంలో రావాలి మార్పు, మీ అంతఃకరణంలో రావాలి. ఆ అంతఃకరణం అంటేనే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు ఉంటాయి. అంతఃకరణంలో పార్ట్స్ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అంతఃకరణ చతుష్టయం అంటాం. ఈ మార్పు రావాలి అంటే మనకు వాటి గురించి తెలియాలి. మనస్సు అంటే ఏంటి తెలియదు, మనస్సు అంటే ఏంటి సింపుల్గా రకరకాల ఆలోచనలు చేసేది. ఆ ఆలోచనలు ఏవి మన సొంతం కాదు, ఎక్కడో అరువు తెచ్చుకున్న ఆలోచనలు. 1 కోటి రూపాయలు ఉంటే సుఖంగా ఉండొచ్చుట అని ఎవడో చెప్తాడు, ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటాడు. ఐడియా కెన్ చేంజ్ అంటే వాట్ ఐడియా, వాడి ఉద్దేశం ఏంటంటే ముందర వాడికి బాగా సేల్స్ అవుతాయి. ఐడియా కెన్ చేంజ్ అని మా ఐడియా కొనండి బాగుంది, ఇది కనిపెట్టాం మేము, ఇది తీసుకోండి మీ లైఫ్ చాలా హ్యాపీగా అవుతుంది. ఇలాగ రకరకాలుగా ఇవన్నీ మేనేజీరియల్ అండ్ సేల్స్ టెక్నిక్స్. అవన్నీ సేల్స్ టెక్నిక్స్ ఆధ్యాత్మికతలో ఉండవు కదా, ఇట్ ఇస్ ప్రాక్టికల్ ఫీల్డ్ ఇదంతా. ఇక్కడ మనకు మన ఆలోచనలు ఏమున్నాయి అని మనకు ముందర తెలుసా, ఏం ఆలోచిస్తున్నాం మనం, ఎప్పుడన్నా గమనించుకున్నాం మన ఆలోచన. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, నేను ఇలా ఆలోచిస్తాను నిజంగా, నేను ఇలా ఆలోచిస్తున్నా అని మనం ఎప్పుడన్నా మనం డిసెక్ట్ చేసి చూసుకున్నాం, మన మనం పరీక్ష చేసి చూసుకున్నాం మన ఆలోచన చేసుకోవాలి. ఏంటి నాకు ఇంత మంచి ఆలోచనలు వస్తే హో మంచి అయితే పర్వాలేదు, మంచి ఆలోచనలు వస్తే పర్వాలేదు, నోబుల్ థాట్స్. విశ్వాని దేవ సవితుర్ దుర్గాని పరాశువ భద్రం తన్న ఆశువ అంటే నాలో చెడు రకరకాల దోషాలు అన్నీ పోయి మంచి ఆలోచనలకు రావాలి అని మనం సూర్య సూక్తంలో ప్రార్థన చేస్తాం సవితా తేజస్సుని. అలాగే మనకు దాని ఏమంటాం, మంచి ఆలోచనలు వస్తున్నాయా, మంచి ఆలోచనలు వచ్చినా ఏ ఆలోచనలు వచ్చినా మనం ఏం ఆలోచించాం అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరి నుంచో వస్తూ ఉంటే మనం తీసుకుంటాం. ఆ మనస్సులో 2 భాగాలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రతి దాంట్లోనూ ఇవి వస్తుంటాయి కాబట్టి కొంత రిపిటేషన్ ఉన్నట్టుగా అవుతుంది. ఈ లోవర్ మైండ్ ఎప్పుడు ఏం చేస్తుందంటే రకరకాలవి బాడీకి సంబంధించి అవసరాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మార్పు అనేది తీసుకురావాలంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఎక్కడ మార్పు తీసుకురావాలంటే ఆలోచనలో మార్పు తీసుకురావాలి. ఆలోచనల కంటే ఇంకా ముందర ఉంటుంది శ్వాసలో మార్పు. శ్వాసలో మార్పుకి ఇంక దేనికన్నా సంబంధం ఉందా, శ్వాస అన్నా మనస్సు అన్నా ప్రాణం అన్నా అవన్నీ ఆల్మోస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయన్నమాట. మనం చాలా డీప్గా ఒక సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, శ్వాస మెల్లిగా తగ్గిపోతుంది. డీప్ ఇంట్రాస్పెక్షన్ మనలో మనం విశ్లేషించుకుంటే అలా ధ్యానంలోనూ రాదు కంటెంప్లేషన్ ఒకే విషయం గురించి, ఆకాశం అంటే ఏంటి, డివైన్ లవ్ అంటే ఏంటి, విశ్వ అంతటికీ సేవ చేయమన్నారు మాస్టర్ అంటే ఎలా చేయాలి, ఇలాంటివి ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే శ్వాస తక్కువ తీసుకుంటాం, తక్కువ వదులుతాం, ఎక్కువ గాలి లోపలికి పీల్చుకోవడం, తక్కువ గాలి బయటకు వదులుతాం, ఈ లెక్కలన్నీ పోతాయి, పోయి అసలు గాలే పీల్చుకోని స్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మన అక్కడ మా శ్వాస మార్పు దేని మీద ఆధారపడి ఉంటుందో మనం గమనించుకోవాలి. మాస్టరు మనకు సావిత్రి సాధన చెప్తూ నీ శ్వాసలో మార్పు తీసుకొస్తే నువ్వు మారుతావు అని ఇచ్చారు. చేంజ్ యువర్ బ్రెత్, చేంజ్ యువర్ ఐడియా, చేంజ్ ది వరల్డ్, అది స్లోగన్ బై మాస్టర్ ఆర్కే. చేంజ్ ది, చేంజ్ యువర్ బ్రెత్, చేంజ్ యువర్ ఐడియా, చేంజ్ ది వరల్డ్, అంటే మనం నూతన యుగాన్ని భూమి మీద అవతరింపచేయాలి, భూమిపై స్వర్గావతరణ జరగాలి అనేది సాధించాలంటే ఏం చేయాలి, అది థర్డ్ స్టెప్ అనుకుందాం, అది చేంజ్ ది వరల్డ్ అనుకుందాం. భూమిపై సమసమాజం ఏర్పడాలి, శాంతి ఆనందాలు ఉండాలి, జగద్గురు రాకకి అంతా తయారు చేయాలి, భూమి స్వర్గంగా మారాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటే అది రిజల్ట్ అయితే దానికి ముందు చేయాల్సిన పని ఏంటి, చేంజ్ యువర్ ఐడియా, మన భావాన్ని మార్చుకోవాలి, అది సెకండ్ స్టెప్. ఇంకా ఫస్ట్ స్టెప్కి వెళ్తే మన ఐడియా ఎలా చేంజ్ అవుతుందంటే మన బ్రెత్ని మార్చుకుంటే, అంటే మన శ్వాసను మార్చుకుంటే, మన శ్వాసను బట్టి మన బాహ్య పరిస్థితులు ఉన్నాయి, మన శ్వాసను బట్టి మన ఇంట్లో పరిస్థితులు ఉన్నాయి, మన శ్వాసను బట్టి ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో పరిస్థితులు ఇవాళ టెర్రరిజం కానీ లేకపోతే ఇంకో రకమైన రకరకాల అటాక్స్ కానీ ఇవన్నీ జరగడానికి, లేకపోతే విచ్చలవిడిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపేసి పిల్లల్ని పెద్దవాళ్ళని వాళ్ళందరినీ చంపేయటం, ఇలాంటివన్నిటికీ ఏంటి శ్వాస యాజ్ ఎ హోల్. శ్వాస విజ్ఞానం స్వతంత్రమైన ఒక సబ్జెక్ట్, అంటే ఇంకొక దేని మీద ఆధారపడకుండా దానంతటది ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మనిషి తయారైన తర్వాత భగవంతుడు ముక్కుల్లోకి గాలి ఊదాడు అని ఉంటుంది బైబిల్లో. ముక్కుల్లో గాలి ఊదాడు అంటే ఏంటి, ప్రాణశక్తి పంపించాడు. మనం భూమి మీద పడి పడగానే ఏ శిశువు అయినా సరే మొట్టమొదట ఏడుస్తుంది, ఎందుకంటే అలా లోపలికి గాలి పీల్చుకోవటం, గాలి వదలటానే ప్రారంభం అవ్వగానే రకారము, రకారము అంటే లం వం ఎం రం షం షం ఇలాగా అక్షరాలు ఉన్నాయి కదా, దాంట్లో రకారం అగ్నిబీజం. ఎప్పుడైతే అగ్నిబీజం మనలో పనిచేస్తుందో అప్పుడు శ్వాస నడవటం మొదలవుతుంది. అగ్నికి మూడు లక్షణాలు చెప్పుకున్నాం కదా, అగ్ని, పావక, పవమాన, శుచి. ఈ పావక అనే అగ్ని ఎప్పుడు ప్యూరిఫై చేస్తుంది, అది మనకు బాడీ హీట్గా ఉంటుంది, మనలో ప్రాణంగా ఉంటుంది. ఇది ఎప్పుడు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, అంటే ఒక చోట ఉండదు, ప్రాణ సంచారం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎప్పుడు అలాగే సర్కిల్స్ సర్కిల్ కొడుతూ ఉంటుంది అన్నమాట. భూమి ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందో అలాగే ప్రాణం మనలో గిరగిరా తిరుగుతూ ఉంటుంది, స్పైరల్ యాక్టివిటీ, రోటరీ యాక్టివిటీ. తర్వాత రెండోది వచ్చేది పవమానం, దీనికి స్పైరల్ యాక్టివిటీ ఇట్లా పైకి. మూడోది వచ్చేప్పటికి శుచి, అది ఏం చేస్తుంది ఫార్వర్డ్, అంటే తను ఉన్న స్థితి నుంచి ఇంకా అభివృద్ధి చెందే దిశగా మనిషిని నడిపేటట్టుగా చేస్తుంది, అది శుచి అనే అగ్ని. ఈ మూడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ సావిత్రి సాధనలో బేసిస్ చేంజ్ యువర్ బ్రెత్. అంటే సావిత్రి సాధన చేస్తే ఏమవుతుంది, మాస్టర్ ఇచ్చారు ఆ రోజు సునామీ అతలాకుతలం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంతా, అక్కడ మటుకు వాటరేవులో ఏమీ జరగలేదు అప్పుడు చెప్తూ, ఎక్కడైతే సావిత్రి సాధన జరుగుతుందో అక్కడ పంచభూతాలు అన్ని సామ్యస్థితిలో ఉంటాయి, అక్కడ గందరగోళం జరగదు, భూమి మీద డిజాస్టర్స్ అవి ఉండవు. ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ చేత అక్కడ ఉన్న సాధకుల చేత చేయించారు, అలాగే ప్రదక్షిణలు చేయించారు. ఈ ఈ సందర్భంలో అవి ఎందుకు గుర్తు చేసుకుంటామంటే మనం శ్వాస దేనికి ఆధారపడి ఉంటుందో తెలుసుకుంటే తప్ప శ్వాసను మార్చుకోలేము. శ్వాస దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన ఇమోషనల్ బాడీ మీద ఆధారపడి ఉంటుంది. శ్వాసకి మన ఇమోషనల్ బాడీకి చాలా దగ్గర సంబంధం ఉంది. కోపం వచ్చిందనుకోండి నిజంగా పాము పసుకొట్టినట్టుగానే గాలి పీల్చడం వదలటం గోల్డ్ దూరం వినిపిస్తుంది కూడా, ఊగిపోతుంటాడు మనిషి. పాపం వస్తే మనిషి ఊగిపోయే శరీరం ఊగిపోవలసినంత శ్వాస లోపలికి వెళ్ళటం బయటికి రావడం జరుగుతుంది. అదే చిన్న పిల్లవాడు ఒకడు వచ్చాడనుకోండి, వస్తే వాడిని చూసి ముచ్చట వేసి వాడి దగ్గర కూర్చుని వాడితో కబుర్లు చెప్తుంటే మనకు శాంతంగా ఉంటుంది. అంటే మన ఇమోషనల్ బాడీ అప్పుడు ఎలా ఉంది, వాత్సల్యంతో ఉంది. వాత్సల్యం అంటే పిల్లల మీద ప్రేమ అన్నమాట. ఆవు తన దూడను ఎలాగైతే ఒళ్ళంతా నాకుతూ ఉంటుందో పాలు తాగుతున్నప్పుడు ఆవు దూడ, అలాగా తల్లికి పిల్లల్ని చూస్తే వాత్సల్యం పుట్టుకొస్తుంది. అలాంటి వాత్సల్యం అనేది భగవంతుడి మీద చూపిస్తే దాన్ని వాత్సల్య భక్తి అంటారు. ఇలా వాత్సల్య భక్తి అందుకే నాట్లు ఏం చేస్తారంటే కృష్ణుడిని లాల కన్నయ్య లాల అని చెప్పి చిన్న బొమ్మను పెట్టుకొని తిరుగుతుంది. వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా ఆ బొమ్మను తీసుకెళ్తారు. కృష్ణుడికి స్నానం చేయించడం, కృష్ణుడికి బట్టలు వేయడం, కృష్ణుడికి అన్నం పెట్టడం, కృష్ణుడికి అన్ని చేయడం ఇలా చేస్తూ. అలాగే శ్రీరామకృష్ణ పరమహంస గురువు గారు రామ్ లాల చిన్న రాముణ్ణి అలాగే చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే మన ఇమోషనల్ బాడీ, ఇమోషనల్ బాడీ అంటే మన కోరికలు, మనం ఏం కోరుకుంటున్నాం. మనం కోరుకోవడం మరి అసలు ఇమోషనల్ బాడీ ఎందుకు ఇచ్చాడు? కోరుకోవడం తప్పైతే కోరికలు దుఃఖానికి కారణం అని ఎవరన్నా చెప్పారనుకోండి, కోరికలు దుఃఖానికి కారణం అయితే అసలు కోరికే లేకుండా ఉండి పోతుందా? కానీ సృష్టి మొత్తం కోరిక అనే దాంట్లోంచి ఉద్భవించింది. సోకామయత, సోకామయత అనే దాన్ని విడగొడితే సహ అంటే అతడు, కామయత కోరాడు. ఏం కోరాడు? ఏ కోహం బహుశ్యామ, నేను ఒక్కడనే ఉన్నాను అనేకం అవ్వాలి. ఎందుకు అవ్వాలి? ఒక్కళ్ళు ఉన్నారనుకోండి ఎంతసేపు ఉంటారు ఒక్కళ్ళు? వాడి ఆనందం పంచుకునేవాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి, వాడి ఫీలింగ్స్ పంచుకునేవాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి. అందుకని ఎనీబడి వాంట్స్ టు హ్యావ్ అనదర్ పర్సన్, లేకపోతే కంపెనీ కావాలి. ఇప్పుడు గురువులు ఇవన్నీ తెలుసుకున్నారు, వాళ్ళు మిగతా వాళ్ళు అందరికీ చెప్పాలి. వాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవించారు కాబట్టి ఆ ఆనందాన్ని మిగతా వాళ్ళు కూడా అందుకోవాలని వాళ్ళ ఆలోచన, అది వాళ్ళ తపన. నాకు వచ్చేసిందిలే చాలు, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకేం అనలేరు వాళ్ళు. ఎందుకంటే మన మీద వాత్సల్యం ఉన్నది కాబట్టి, పిల్లల మీద తండ్రికి ఉండే తల్లికి ఉండే ప్రేమని వాత్సల్యం అంటామని చెప్పుకున్నాం. అలాంటి వాత్సల్యం ఈ భూమి మీద జీవులందరి మీద ఉంటుంది గురువులకి. ఎందుకు అంటే వాళ్ళు చేసే సాధనలో ఒక సాధన, ఈ సమస్త జీవులకు నేను తల్లిని తండ్రిని. రాజవిద్య రాజగుహ్యంలో మా శ్రీకే గారు అంతర్యామి సాధనాన్ని ఇస్తూ దాంట్లో ఒక చోట ఇస్తారు, ఈ సమస్త జగత్తుకు నేను తల్లిని తండ్రిని. ధ్యానం చేయండి. మన ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రిగా ఉంటేనే మనం భరించలేకపోతున్నాం. అదేది ఎండాకాలం వస్తే ఇంట్లో ఉంటారు, ఇలాగే తీసుకెళ్ళి ఏ ప్రీ స్కూల్లో పడద్దాం ఆడుకుంటారు పొద్దున్నీ సాయంత్రం వరకు, సాయంత్రం ఇంటికి తీసుకొచ్చుకుందాం అనేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు. పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్ వేసి నిద్ర పుచ్చేవాళ్ళు ఉన్నారు. పిల్లలు ఎందుకు కోరుకుంటున్నాం పిల్లల్ని మనం తెలియక, పిల్లల్ని ఎందుకు కోరుకుంటున్నావు తెలియకపోతే ప్రాబ్లం ఏంటంటే అసలు మనకి ఇచ్చిన సంస్కారాల్లో వివాహం అనేది ఒక అతి పవిత్రమైన క్రతువు. ఈ భూమి మీద బ్రహ్మజ్ఞానము సంపాదించడము, ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుష్ఠానం చేయటము, దాన్ని మళ్ళీ అందుకొని బ్రహ్మజ్ఞానం ఎక్కడా కూడా కట్ అవ్వకుండా కంటిన్యూస్గా ఫ్లో అవటం అనేది ఏదైతే ఉందో జీవనదిలాగా, అలాంటి పరిస్థితి కల్పించడానికి వివాహ వ్యవస్థ ఉన్నది. దాన్ని ఋషులు పాటించారు, వాళ్ళ కొడుకులందరూ కూడా బ్రహ్మజ్ఞానులు, వాళ్లే కాదు. ఆ రకంగా మనం నేర్చుకున్న ఈ జ్ఞానం ఏదైతే ఉందో, మాస్టర్ నుంచి మనకు వచ్చిన జ్ఞానం మన పిల్లలకి వెళ్ళాలి. మాస్టర్ అంటారు మీరు ఆస్తులు అవి ఇవ్వటం కాదు, వారసత్వం కాదు, జ్ఞానాన్ని ఇవ్వటం. ఏ జ్ఞానం ఇస్తాం? స్వరయోగ విజ్ఞానం ఇస్తాం, గాయత్రి మహావిజ్ఞానం ఇస్తాం, కుండలిని మహావిజ్ఞానం ఇస్తాం, సరస్వతి మహావిజ్ఞానం ఇస్తాం, సావిత్రి మహావిజ్ఞానం ఇస్తాం. ఇవే కదా ఇవ్వాల్సింది. కాబట్టి మనం తెలిస్తే కదా వాళ్ళకి ఇచ్చేది, మనకే రాకపోతే వాళ్ళకేం చెప్తాం? సో వివాహ వ్యవస్థ అనేది బ్రహ్మజ్ఞానాన్ని వంశ పరంపరగా అలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వెళ్ళడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన క్రతువు అన్నమాట. ఇక్కడ మన కోరికలు, మన కోరికలకి మన శ్వాసకి సంబంధం తెలుసుకోవాలంటే శ్వాసను మార్చుకోవడానికి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఈ చేంజ్ ది వరల్డ్ అని చెప్పారు చూసారా. యూ కెన్ చేంజ్ ది వరల్డ్ ఇఫ్ యూ చేంజ్ యువర్ బ్రెత్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ బ్రెత్ యూ అబ్జర్వ్ యువర్ ఇమోషన్స్. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, అసలు భగవంతుడే సోకామయత ఆయన సంకల్పించాడేమని కోరుకున్నాడేమని సృష్టి చెయ్యాలి. సో సృష్టి మొదట్లోనే ఉంది. అందుకే మనకు శ్రీ విద్యలో ముఖ్యమైన మంత్రం షోడశీ మంత్రాన్ని ఉపాసన చేసిన వాళ్ళల్లో మన్మధుడు ఒకడు. మన్మధుడు అంటేనే ఈ సృష్టి అంతటినీ నడపడానికి కావలసిన ప్రేరణనిచ్చే శక్తి మన్మధుడు. అతను శరీరంగా ఉండడు, అంగాల్లో నిక్షిప్తమై ఉంటాడు, బయట కనబడ్డేవాడు. సో ఇప్పుడు ఏంటి, అసలు మన కోరికలు ఎలా ఉన్నాయి? మన కోరికలు ఉండొచ్చా, ఈ రకమైన ఉండకూడదు. అందుకని గురువు గారు ఇచ్చిన 18 సత్సంకల్పాల్లో మనం బాగా గమనిస్తే, 18 సంకల్పాలు చూస్తే మనకు ఏం కోరుకుంటాం, మనం ఏం కోరుకుంటాం అసలు. ఒక మాట చెప్పేదా, సంప్రదాయాల కంటే వివేకానికి ప్రాముఖ్యత ఇస్తాం. సో మనం దేన్ని బేస్ చేసుకుని మనం అంత లైఫ్ లీడ్ చేస్తామంటే వివేకము. వివేకము మొట్టమొదటిగా గాయత్రి మంత్రం ద్వారా మనందరికీ లభించేది మొట్టమొదట బూన్, వరం ఏంటంటే వివేకం. ఇది చేయచ్చు, ఇది చేయకూడదు. అలాగే ఇంకా మనం ఎలా కోరుకుంటున్నాం అంటే, శరీరాన్ని దైవ మందిరంగా భావించి ఆత్మసంయమనము నియమ పాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము. ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేం. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి, ముందర శరీరాన్ని ఎలాగా మనం ఏం కోరుకుంటాం శరీరం. ఆ మధ్య పేపర్లో వేసాడు ఎవరో, అతను పొట్టిగా ఉన్నట్ట. పొట్టిగా అంటే 5 అడుగుల, 6 అంగుళాలు, 7 అంగుళాలు. 6 అడుగులు అవ్వాలని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాడు. 2 కాళ్ళు మోకాళ్ళ దగ్గర కట్ చేసేసి అతికిచ్చారు. అంటే ఇక్కడ శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఏమైంది, శరీరం పొడుగ్గా ఉంది, శరీరం పొట్టిగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయి చూసారా. దానివల్ల ఏమవుతుంది, దైవ మందిరంగా భావించడం అనేది పోయింది. ఎప్పుడైతే మనం ఒక్కసారి ఈ శరీరాన్ని దైవ మందిరము అని అనుకున్నాం, అనుకోవాలి ఇంతవరకు అనుకున్నామా, ఈ శరీరం దైవ మందిరము అనగానే చక్కగా ఖచ్చితంగా మన అణువుల్లో మార్పు వస్తుంది, తెలుస్తుంది మనకు. మొదటిసారి ఫస్ట్ టైం ఒక థ్రిల్ లాంటిది వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ బాడీకి అలవాటు అయిపోతుంది, ఇంక తెలియదు. కానీ తెలియని పరిస్థితిలోకి వెళ్ళకూడదు, ఎప్పుడు తెలిసే పరిస్థితిలోనే ఉండాలి. ఆత్మసంయమనము నియమ పాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాం. ఇలాగ మనకు 18 సత్సంకల్పాలు ఇచ్చారు. దీంట్లో మనం 2 చెప్పుకుందాం. ఏంటంటే మన కోరికలు బట్టి మన శ్వాస మారుతుంది, కోరికలు బట్టి శ్వాస మారుతుంది అనేది మనకు ప్రత్యక్షంగా నిరూపించబడిన సత్యం. ఇద్దరు మహాత్ముల జీవిత చరిత్రలో కోరికలు దేని మీద ఆధారపడి ఉంటాయి, మళ్ళీ కోరికల్ని, కోరికలకి శ్వాసకి సంధానం ఉందండి. కోరికలు దేని వల్ల జాగృతం అవుతాయి మళ్ళీ ఈ రకమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో అలాగే చాలామంది మెడికల్ బుక్స్ రాస్తారు సార్, వాళ్ళ దాంట్లో వెల్లుల్లిపాయ తింటే కామం ఎక్కువ అవుతుంది అని క్లియర్గా ఉంటుంది. వెల్లుల్లిపాయ తిన్నవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? వెల్లుల్లిపాయ తినకుండా అసలు ఏవి తినరు. మరి వెల్లుల్లిపాయ తినకూడదా, ఎవరు చెప్పారు తినకూడదని? తినచ్చు. ఆ రకమైన ఆలోచనలు, ఆ రకమైన కోరికలకి అనుగుణంగా మన బాడీ తయారవ్వాలంటే వెల్లుల్లిపాయలు మాత్రమే తినచ్చు, ఏమవుతుంది, శుభ్రంగా తినచ్చు. అలా కాదు, మీ గురువుగారు పనిచేయాలి. గురువుగారు పనిచేయాలంటే వెల్లుల్లిపాయలు తినకూడదా? ఆరోగ్యం మీద ఆహారం ప్రభావం ఏంటి? దానికంటే మెయిన్గా కోరికల మీద ఆహార ప్రభావం ఏంటి అది గమనించాలి. కొన్ని తిన్నామనుకోండి మత్తు వస్తుంది, కొన్ని కొన్ని తిన్నామంటే చాలా తేలిగ్గా ఉంటుంది శరీరం, కొన్ని తిన్నామంటే గొరువుగా ఉంటుంది, కొన్ని తిన్నామంటే మామూలుగా ఉంటుంది. అవి ఏమి తింటే మనకు మత్తు వస్తుంది, ఏమి తింటే బరువుగా ఉంటుంది, ఏమి తింటే తేలిగ్గా ఉంటుంది, మనం స్టడీ చేసుకోవాలి. మనం ఇంట్లో వండుకు తింటున్నప్పుడు ఇవో ఇవాళ బంగాళదుంపలు తిన్నాం ఇలా, ఇవాళ వంకాయ తిన్నాం ఇలా, ఇవాళ ఏమి ఇవి అవి కాదు. గురువుగారు చెప్పినట్టు ఒక్కే ఆకుకూర తిన్నారు ఏదో ఒకటి ఎంచుకొని, ఆయన అలాగే తిన్నారు. మరి ఆయన శ్వాస ఎలా మారితే యోగ పరివర్తన చేస్తాను నేను అని గొప్పగా ఖచ్చితంగా ఎక్కడ డౌట్ లేకుండా చెప్పగలిగారు? యుద్ధాన్ని నేను ప్రపంచ యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేస్తాను అని ఎలా చెప్పగలిగారు? సో గురువులు ఏమైతే ఆదేశాన్ని ఇచ్చారో ఆ ఆదేశమే మన కోరిక అయితే గనక మన శ్వాస మారుతుంది. మనకు గురువు దొరికాడు, చాలా అదృష్టవంతుడు కాబట్టి గురువు దొరికారు. అలాంటి గురువు మనకు కొన్ని చెప్పారు, ఇదిగో ఈ పని చేయి, ఆ పని చేయటానికి మనం ఎప్పుడైతే అదే నా కోరిక అనుకున్నామో, అదే నా సంకల్పం, అదే నాకు అన్ని అవే నాకు అన్నప్పుడు మన శ్వాసలో ఏం మార్పు వచ్చిందో మనం గమనించుకోవాలి. మనం గమనించుకుంటున్నామా? గమనించుకోకపోతే మళ్ళీ తెలియదు. సత్సాయి షిరిడి సాయిబాబా గారు ఏం చేశారు? వాళ్ళ గురువు చెప్పినట్టుగా వేపాకులు తిన్నారు. వేపాకులు తిని 2 సంవత్సరాలు వేప చెట్టు కింద ఉంది వాళ్ళ గురువుని చూస్తూ ఉన్నాడు. మాస్టర్ ఏమన్నారు? మీరు లిటరల్గా తీసుకోకండి దాన్ని, వేపాకు తినడం అనేది వేప చెట్టు కింద ఉండడం అనేది గురువు సేవా కార్యక్రమాల్లో ఉండండి అని. లిటరల్గా తీసుకున్నా లిటరల్గా తీసుకోకపోయినా మాతా మిర్ర చెప్పిన దాంట్లో వేప చెట్టు ఏం చేస్తుందంటే వేప పువ్వు వేప చెట్టు కింద ఉండడం అనేది గురువు అనుగ్రహాన్ని వర్ష మన దగ్గరకు తీసుకొచ్చే వాహికగా పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు ఈయన ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, బోధి చెట్టు కింద కూర్చున్నాడు, ఆయన తపస్సు చేశాడు, ఆయనకి జ్ఞానోదయం అయింది. కాబట్టి బౌద్ధులు అందరికీ ఆ చెట్టు చాలా గొప్ప పవిత్రమైనది. అలాగే రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే మనకు ఒక రకమైన ఫలితం వస్తుంది, మర్రి చెట్టు కింద కూర్చొని చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది. మర్రి చెట్టు కింద కూర్చొని చేస్తే మౌనం, అఖండ మౌనంలో వెళ్ళిపోతుంది. దక్షిణామూర్తి పదం, దక్షిణామూర్తి గారు అంటే రమణ మహర్షి గారు, ఆయన దక్షిణామూర్తి ఎలాగైతే కూర్చుంటాడో అలాగే కూర్చుంటాడు. ఆయన కూడా కాలు షిరిడి సాయిబాబా గారు కూర్చున్న దానికి జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది. షిరిడి బాబా గారు కాలు ఇటు పెట్టుకుంటే ఆయన కాలు ఇటు పెట్టుకుంటారు. షిరిడి బాబా గారు కుడికాలు నేల మీద ఉంచి చెప్పారు, కుడికాలు ఎడంకాల మీద పెట్టారనుకోండి. రమణ మహర్షి గారు దానికి రివర్స్. ఒకసారి చూడండి వాళ్ళిద్దరి ఫోటోలు తెలుస్తుంది. అలా కూర్చుంటే అఖండ మౌనంలో కాదు, ఇలా కూర్చుంటే మాస్టర్ చెప్పినట్టు రోగ నివారణ చేయగలిగే ఆసనంగా శక్తి మనకు వస్తుంది. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? చేంజ్ యువర్ బ్రెత్, దెన్ చేంజ్ యువర్ ఐడియా. మళ్ళీ మన చేంజ్ యువర్ బ్రెత్కి చేంజ్ యువర్ ఐడియాకి చేంజ్ ది వరల్డ్కి రమణ మహర్షి గారిని తీసుకుందాం. మన గురుసత్తాలో అఖండ గురుసత్తా దీంట్లో రమణ మహర్షి గారు జిల్లెళ్ళ మూడే అమ్మ. ఇక్కడ రమణ మహర్షి గారి అనుభవం మీ అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ చెప్పడం మంచిదే. నేను చచ్చిపోతానేమో అనుకున్నాడు, చచ్చిపోతే ఏమవుతుంది అనుకున్నాడు, వెంటనే శ్వాస ఆగిపోయింది. చూసారా ఆయన ఆలోచన? అది ఆలోచన, అది కోరిక. నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోతే బాగుండని కాదు, నేను చచ్చిపోయాను అనుకున్నాను. అది కోరిక అనొచ్చా ఆలోచన అనొచ్చా అని ఒక విచికిత్స పక్కన పెడితే నేను చచ్చిపోయాను అనుకోగానే నేను శరీరం బ్రర్ర బిగిసిపోయింది, శ్వాస ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఆయన దాంట్లోంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి పైనుంచి చూస్తున్నాడు ఆయన కింద పడుకుని ఉంది శరీరం. ఇదేంటి శరీరం ఇలా ఉన్నా నేను ఇలాగే ఉన్నాను, కాబట్టి నేను శరీరాన్ని కాదు, శరీరం లేకపోయినా నేను ఎప్పుడూ ఉంటాను అనే స్ఫురణ అనే జ్ఞానం ఆయనకి అప్పుడు వచ్చేసింది. వెంటనే కాసేపటికి మళ్ళీ దాంట్లో దూరి మామూలు బయటకు వచ్చాడు ఆయన. అంటే ఇక్కడ ఇమోషనల్ బాడీ మనకు దేంతో కనెక్షన్ ఉంటుందంటే బుద్ధితో ఉంటుంది. బుద్ధిక్ ప్లేన్కి ఇమోషనల్ బాడీకి కనెక్షన్ ఉంటుంది. సో ఇమోషనల్ బాడీలో ఒకటి అనుకున్నామంటే మనం ఆ బుద్ధిక్ తలం నుంచి ఒకటి దిగుతుంది మళ్ళీ దాంట్లోకి. ఆ రకంగా ఆయన నేను శరీరం చచ్చిపోతే ఏమవుతుంది, చచ్చిపోతే ఏమవుతుంది అనే ఒక జిజ్ఞాస ఉన్నది. నేను చచ్చిపోయాను అనుకున్నాడు ఆయన, వెంటనే నిజంగా శరీరం బిగిసిపోయింది. సో అక్కడ జరిగిన మొత్తం కార్యక్రమం అంతా ఏంటి, ఆ బుద్ధి తలల్లో నుంచి ఒక ఎనర్జీ పనిచేసింది. పనిచేసి బుద్ధి ప్లేన్ ఏం చేస్తుంది, బుద్ధి ప్లేన్లోకి మనం వెళ్తే అంతటా ఉన్నాను నేను అనే జ్ఞానం వస్తుంది. ఈ బాడీకి సంబంధించిన లిమిటేషన్స్ లేకుండా విశ్వం అంతా నేనున్నాను అనే జ్ఞానం బుద్ధి ప్లేన్ నుంచి వచ్చిన జ్ఞానం వల్ల వస్తున్నాం. అది రావాలంటే మొదటి స్టెప్ ఏంటి, ఈ శరీరం కంటే నేను అతీతుణ్ణి అనేది తెలియాలి అనే జ్ఞానం ఆయనకు వచ్చేసింది కదా రమణ మహర్షి గారికి. సో అక్కడ బ్రత్ పూర్తిగా ఆగిపోయింది. బ్రత్ ఆగిపోయింది అనుకోండి, సపోజ్ కిషోర్ కాసేపు ఇది అంతా చేశాడు, చేసిన తర్వాత కిషోర్కి బ్రత్ ఆగిపోయింది, ఆగిపోతే అప్పుడు అర్థం ఏంటి, శరీరం కంటే నేను విడిగా ఉండగలననే జ్ఞానం ఇస్తున్నారు. శ్వాస ఆగిపోయిందంటే భయపడకూడదు, శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం అనుకోకూడదు. చచ్చిపోయిన వాళ్ళకి శ్వాస అసలు నడవదు, వీడికి ఆగిపోతుంది అంతే తేడా, మళ్ళీ వస్తుంది. శరీరం వదిలేసిన వాడికి ఇంక మళ్ళీ లోపలికి రాదు శ్వాస, కానీ సాధన చేసి కుడుతున్న వాడికి శ్వాస ఒక గంట సేపు ఆగిపోయింది అనుకోండి, గంట తర్వాత వస్తుంది, ఓ రోజు ఆగిపోతుంది, ఓ రోజు తర్వాత వస్తుంది మళ్ళీ లోపల చూస్తుంది, రెండు రోజులు లేక నెల రోజులు లేక సంవత్సరం పాటు గాలి పీల్చలేదు వదలలేదు ఏమవదు, మళ్ళీ వస్తుంది. ఈ లోపల ఏమవుతుంది, ఎప్పుడైతే మనం విశ్వవ్యాప్తమైన చైతన్య అనుభూతిలో ఉన్నాం అప్పుడు మన శ్వాస నడవదు. అప్పుడు మళ్ళీ మనం ముక్కు దగ్గర వేలు పెట్టి చూసుకోవడానికి ట్రై చేసాం అనుకోండి, తప్పని బాడీ కాన్షియస్నెస్ వచ్చేస్తాం, అంతా పోతుంది, మళ్ళీ ఊపిరాడుతుంది. అలాగే గురుదేవులు, నేను యుగాన్ని పరివర్తన చేస్తాను, కొత్త యుగాన్ని స్థాపిస్తాను, భూమిపై స్వర్గావతరణ, మనుష్యుల్లో దైవత్వ అవతరణ, దుష్ప్రవృత్తుల నిర్మూలనం, సత్ప్రవృత్తుల సంవర్ధనం, మనుషుల ఆలోచనల మార్పు, ఇవన్నీ ఎంతో కష్టసాధ్యమైన పనులు, వీటిలన్నింటినీ నేను చేస్తాను అని ఎలా చెప్తున్నారు. దానికి ఏం చేశారు, గో సంస్కారిత ఆహారం తీసుకున్నారు. సో ఆహారం బట్టి మనం ఎంచుకున్న పని ఏదైతే ఉందో ఆ ఎంచుకున్న పనిని సాధించడానికి ఒక రకమైన శ్వాస కావాలి. ఆ శ్వాస అలాగ నడవటానికి కంటిన్యూస్గా మనం తీసుకునే ఆహారం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. గురువుగారు రామకృష్ణ పరమహంసగా ఎన్నో సాధనలు చేశారు, అందరి దేవతలు సాక్షాత్కారం పొందారు, క్రైస్ట్ వచ్చి ఆయనలో లీనమైపోయాడు, అమ్మవారు ఎప్పుడు మాట్లాడుతుంది, ఇవన్నీ ఉన్నా మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని మళ్ళీ గో సంస్కారిత ఆహారంతో చేసి ఇంత తపన పడాల్సిన అవసరం ఏంటి అంటే ఈ చేంజ్ హిస్ బ్రెత్. మన శ్వాసని మార్చుకోవటం అనేది ఎంత ముఖ్యమో, మన కోరికల్ని సరిచూసుకుని వాటిల్లో మార్పు తీసుకురావడం అంత ముఖ్యం. మళ్ళీ బుద్ధుడు చెప్పాడు, కోరికలు దుఃఖానికి హేతు, దుఃఖానికి హేతు అన్నాడు తప్ప కోరికలు కోరుకోవద్దని లేదు, నీ కోరికలు దుఃఖాన్ని కలిగించేవి వదిలేయి అని చెప్పాడు. ఏది లోక కళ్యాణం అది కూడా కోరికే. నాకు ఒక ఎకనామిక్స్ హెడ్ ఉండేవారు, ఆయన అనేవాడు ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటారు, ఎందుకు అంటే నాకు ముక్తి కావాలి మోక్షం కావాలి, అది కూడా కోరికే. సో వాంట్స్ ఆర్ లిమిటెడ్ అన్లిమిటెడ్ అండ్ అవైలబుల్. సృష్టిలో మనకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి లిమిటెడ్, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ వెరాజ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. భూమి మీద ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయట, మనిషికి మట్టుకు కోరికలు అనంతంగా ఉంటాయట, అది ఎకనామిక్స్లో మొదట చెప్పి. కానీ ముక్తి కోరడం ఎందుకు అంటే తను ఆనంద స్థితిని అనుభవించి ఆ ఆనందాన్ని 10 మందికి పంచడం, వాళ్ళని కూడా ఆనంద స్థితికి తీసుకెళ్ళడం అనేదే అక్కడ గురువుల లక్ష్యం తప్ప అది కోరిక కాదు. కానీ వీళ్ళందరినీ ఉద్ధరించాలి అనే కోరిక ఉంది చూసారు, అది కోరిక. మళ్ళీ నీకేం కావాలి, నత్వహం కామయే రాజ్యం, నా ప్రాణం నా ధనం ఇలా ఉంటుంది. మరి ఏం కావాలంటే లోకం అంతా ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే వెనకబడిన తనం ఉందో, వాళ్ళందరినీ అవన్నీ పోగొట్టి నేను వాళ్ళని ముందరకు తీసుకువెళ్ళాలి, అది సాధన. అది సామూహికంగా ఎప్పుడైతే మనం ఒకళ్ళు ఇద్దరు కోసం కాకుండా ఒక మానవజాతి మొత్తాన్ని ఉద్దేశించి మనం చేస్తాము, దాన్ని సావిత్రి సాధన అంటాం. మొట్టమొదటి గురువుగారు స్టార్ట్ చేసినప్పుడు ఒక మాల నీకోసం, రెండవ మాల నీ కుటుంబం కోసం, మూడవ మాల చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అని ఇచ్చారు గాయత్రి మంత్రం. అది ఒక్కడు కూర్చొని చేసుకుంటే, అలా కాకుండా మనం సామూహికంగా ఒక చోటకు వచ్చి ఒక చోట గ్రూప్గా కనుక చేస్తే అది సావిత్రి సాధన అవుతుంది. పంచభూతాల్లో ఉన్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో మనం చేసిన తప్పుల వల్ల వచ్చిన డిజాస్టర్స్ ఏమి జరగకుండా రక్షిస్తుంది. రష్యాలో భూకంపం అయ్యే ముందు ఏం చేశారంటే 2 రోజుల ముందు అప్పుడు అక్కడే ఉన్నాను నేను. గురువు గారు ఏం చేశారు, మన పరివార సభ్యులందరినీ పిలిచి ముఖ్యమైన వాళ్ళని ఈ జంతర్ మంతర్లో పెట్టినట్టుగా సన్ డయల్ ఇలాంటివన్నీ ఉండేవి అప్పుడు, అవన్నీ పడగొట్టించేసి అర్జెంటుగా షెడ్లు కట్టించారు. ఎందుకండి గురువు గారు అంటే తర్వాత చెప్తాను, ముందర మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఈ షెడ్లోకి అసెంబ్లీ అయిపోయి మళ్ళీ చెప్పేంత వరకు కంటిన్యూస్గా గాయత్రి చేయండి అన్నారు. అలాగా సామూహిక గాయత్రి చేసి రష్యాలో చాలా పెద్ద లెవెల్లో భూకంపం వచ్చి డిజాస్టర్ జరగాల్సింది తగ్గించారు. అదంతా అయిన తర్వాత చెప్తారు, ఇగో రష్యాలో భూకంపం చాలా చాలా నష్టం జరిగేది, దాన్ని ఇంకో మనం ఎలా నివారించగలం అమ్మో. అందుకని మాస్టర్ రామకృష్ణ మాస్టర్ ఇంట్లో కూర్చొని చేసుకోవడం కాదు, ఆశ్రమాలకు రండి అంటే అర్థం ఏంటంటే సావిత్రి సాధన చెయ్యండి బాబు మీరు అని చెప్పడం, అంతేగాని గాయత్రి చేయొద్దని కాదు. ఇంట్లో చేస్తే ఒక్కడం చేసుకుంటే గాయత్రి, అదే మంత్రం సామూహికంగా యజ్ఞం కానీ జపం కానీ అన్ని చేస్తే అది సావిత్రి సాధన అవుతుంది, ఒక యుగాన్ని పరివర్తన చేసే ఒక గ్రూప్గా ఉంటుంది. అందుకని మన కోరిక ఎలా ఉండాలంటే గురువు ఏమైతే లక్ష్యాలు ఇచ్చాడో అవే మన కోరికలు అనుకుంటే మెల్లిగా మనలో శ్వాసలో మార్పు వస్తుంది. టెస్ట్ చేసి చూసుకోండి ఎవరికి వాళ్ళు, మనకు మామూలుగా మన లైఫ్లో మనం పెట్టుకున్న ఎయిమ్స్ ఉన్నప్పుడు మన శ్వాస ఎలా ఉంటుంది. సపోజ్ 1 కోటి రూపాయలు సంపాదించాను, లేదా నేను ఇవాళ మేనేజర్ని లేదా జనరల్ మేనేజర్ అవ్వాలి, లేదా ఇవాళ నా శాలరీ 1 లక్ష ఉంది నాకు సరిపోవట్లేదు 2 లక్షలు అవ్వాలి, ఇలా అనుకున్నప్పుడు మన శ్వాస ఎలా ఉన్నది. అలాగే సావిత్రి సాధన ఇలా చేయమన్నారు, గ్రూప్గా చేయమన్నారు, దానికి నేనేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు శ్వాస ఎలా ఉంది. ఆ 2 చేస్తున్నప్పుడు శ్వాస తెలియకుండానే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చిన్నదైపోతుంది. అలా చిన్నదైపోవటంలో అంటే శ్వాస ఇలా వేలు పెట్టి చూసుకున్నాం అనుకోండి, బయటకు వచ్చే శ్వాస దూరం తగ్గిపోతుంది. ఆ దూరం తగ్గిపోవడం గురించి మాస్టర్ ఇచ్చిన కొన్ని పాయింట్స్ చెప్పుకొని వాళ్ళతోటి ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. 12 అంగుళాలు నుంచి వదిలే శ్వాసని, అంటే మనం ముక్కులోంచి గాలి వదులుతున్నప్పుడు 12 అంగుళాల దూరంలో దూది పెట్టాం అనుకోండి, అది కదులుతుంది కొంచెం, అంటే 12 అంగుళాలు ఉందన్నమాట ముక్కు దగ్గర నుంచి బయటకు వచ్చే శ్వాస. అది కనుక 1 అంగుళం తగ్గించగలిగితే మనం ప్రాణం స్థిరం అవుతుంది. ప్రాణం స్థిరం అవడం అంటే ఏంటి, చెంచలం లేకుండా కాస్త హాయిగా ఉంటుందన్నమాట, ప్రాణం స్థిరంగా సుఖంగా ఉంటుంది. అదే కనుక 12 అంగుళాలు పొడుగు నుంచి 1-2 అంగుళాలు తగ్గిస్తే ఆనందంగా ఉంటుంది. ఏంటి మంచి హుషారుగా ఉన్నామంటే ఆ రోజు వాడు ఖచ్చితంగా 12 అంగుళాల శ్వాస కాస్త 10 అంగుళాలు అయిందన్నమాట, అంటే ముక్కు నుంచి బయటకు వచ్చే శ్వాస కొలిస్తే కనుక 10 అంగుళాలే ఉంటుంది. ఎలా కొలవచ్చు, సన్నతి బాగా చక్కగా ఉన్న దూది ఒక కాయ కర్ర కట్టి చిన్న పుల్ల ముక్క కట్టి ఇలా ముక్కు దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తుంటే ఎక్కడది కదులుతోందో లేకపోతే ఎక్కడది కదలకుండా ఉంటుందో ఆ పాయింట్ గుర్తు పెట్టుకుంటే ఆ డిస్టెన్స్ మనం కొలుచుకుంటే అది 10 అంగుళాలు ఉందనుకోండి మనం చాలా ఆనందంగా ఉంటుంది. అది మామూలుగా అయితే 12 అంగుళాలు ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆ 12 అంగుళాల్లోంచి దాన్ని ఇంకొక 3 అంగుళాలు తగ్గించేసాం అనుకోండి, అప్పుడు అది 9 అంగుళాలు వస్తుంది. అప్పుడు వాడు కవిత్వ శక్తి వస్తుంది, పద్యాలు రాయడం, పాటలు రాయడం, చంద్రబోసు ఇలాంటి వాళ్ళు అందరు పాటలు రాస్తారు, మేటూరు సుందరరామూర్తి గారు ఇలాంటి వాళ్ళు, దాసరి వీళ్ళందరికీ ఏంటంటే 12 అంగుళాల నుంచి అది 3 అంగుళాలు తగ్గించుకోగలిగారు అంతే చాలు, 9 అంగుళాలే వస్తుంది, రాస్తే కవిత్వం బ్రహ్మాండంగా రాస్తారు. నెక్స్ట్ వచ్చేది 12 అంగుళాల శ్వాసను కాస్త 4 అంగుళాలు దాంట్లో తగ్గిపోతే 8 అంగుళాలు పొడుగు ఉంటుంది శ్వాస, అలాంటి 8 అంగుళాల్లోకి రాగలిగితే వాక్ సిద్ధి, వాడు అన్నదైపోతుంది. అమ్మో అన్నదైపోతే కష్టం కదా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 12 అంగుళాల నుంచి దాన్ని 5 అంగుళాలు తీసేస్తే దాంట్లో నుంచి 7 అంగుళాలే ఉంటుంది శ్వాస, 7 అంగుళాలు మాత్రమే ఉంటే కనుక దూరదృష్టి ఎక్కడో జరుగుతుందని చూడగలరు. అంత సింపుల్ అండి, అంత సింపుల్ అండి. అలాగే 12 అంగుళాల నుంచి దాన్ని సగాన్ని సగం చేసాం, 6 అంగుళాలు తీసేసాం, 6 అంగుళాలు మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఆకాశగమన సిద్ధి. ఆకాశగమనం అంటే మనం అందరూ చూస్తుండగా ఒక పావురం లేదా ఒక కాక ఎగిరినట్టు ఇక్కడి నుంచి ఎగిరి అలాగ కిషోర్ వాడి ఇంట్లో దిగమైంది. ఆకాశగమన సిద్ధి అంటే సూక్ష్మ శరీరం ఆకాశగమనం చేస్తుంది. గురువు గారి జీవిత చరిత్రలో ఉంటుంది చూడండి ఒకసారి, ఋషులందరి దగ్గరికి గురువు గారు తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆయన వెనకాలే నేను వెళ్ళిపోయినట్టు, అది ఆకాశగమనం. తర్వాత అదే 12 అంగుళాల శ్వాస 5 అంగుళాలు మాత్రమే ఉందనుకోండి, అంత పొట్టిగా ఉంటే ప్రచండమైన సామర్థ్యం వస్తుంది, మంచి ఎబిలిటీ ఉంటుంది వాడి దగ్గర, ప్రచండమైన సామర్థ్యం. అదైన తర్వాత 12 అంగుళాల నుంచి శ్వాస జస్ట్ 4 అంగుళాలు మాత్రమే ఉంటే, అంటే మన అరచేయిలో సగం, జస్ట్ కొందరికి బాగా పెద్ద అరచేయి ఉండొచ్చు, కొందరికి అరచేయి నాలుగు అంగుళాలు అంటే మన వేళ్ళ ఇంచుమించు నాలుగు అంగుళాలు లేక కొంచెం దగ్గరగా వెళ్ళాలంట. మన ముక్కు దగ్గర నుంచి ఇలా చేయి పెట్టుకుంటే ఆ వేళ్ళు అంత దూరం కూడా రాదు, అప్పుడు వాడికి అన్ని సిద్ధులు వస్తాయి. అలాగే 12 అంగుళాలు పొడుగు ఉండే శ్వాస కనుక 3 అంగుళాలు మాత్రమే ఉందనుకోండి, నవనిధులు వస్తాయి. కష్టసిద్ధి నవనిధికే దాత అన్నప్పుడు ఈ శ్వాసని అంత ఆటోమేటిక్గా తగ్గిపోవాలి. మనం ఏదో బిగించి వదలటం కాకుండా శ్వాస నార్మల్గా ఆ లెంగ్త్లోకి వచ్చేస్తే 9 రకాల నిధులు వస్తాయి. ఇంకా తగ్గించేస్తే అంటే 12 అంగుళాలు కాస్త 2 అంగుళాలు అయిపోయినాయి అక్కడ, 10 అంగుళాలు పోయాయి. ఓన్లీ 2 ఇంచెస్ ముక్కులో నుంచి బయటకు వచ్చే గారి లెక్క పెడితే అది కామరూప సిద్ధి పొందుతాడు. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం. ఇది చిట్ట చివరి ఏంటంటే 12 అంగుళాల నుంచి 11 అంగుళాలు పోయి ఒకే ఒక్క అంగుళం బయటకు వస్తుంది అనమాట. గాలి బయటకు ఒక్క అంగుళం దూరమే వస్తుంది. అదృశ్యమయ్యే శక్తి లభిస్తుంది. మేడం బ్లావెట్స్కి ఒకసారి లండన్లో వెళ్తుంటే ఏదో ప్రాబ్లం వస్తుంది, వెంటనే మాయమైపోతుంది. అప్పటి వరకు కనిపిస్తున్నది కాస్త మాయమైపోతుంది, నేను మాయమైపోయింది అనుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేసి ఉంటుంది ఆవిడ? మనం అక్కడే ఉంటాం, అది మ్యాజిక్. మనం ఎక్కడికి పోం? సపోజ్ ఇక్కడ మన వాళ్ళందరూ 18 మంది ఉన్నారు, 18 మంది ఉంటే దాంట్లో ఎవరికో ఇది వచ్చు అనుకోండి. సపోజ్ అరుణ్ అనే ఆయనకు వచ్చు, ఆయన ఏం చేస్తారు? ఆయన శ్వాసని 12 అంగుళాల నుంచి ఒక్క అంగుళాన్ని తగ్గిస్తే మన మధ్యలోనే కూర్చుంటాడు, కానీ ఆయన మనకు కనబడ్డాడు. అయ్యో ఇప్పటివరకు అరుణ్ ఇక్కడే ఉండాలి, ఏమైపోయాడు అంటే ఎవరికి మాకు తెలియదు. ఎందుకంటే అదే కుర్చీలో ఉంటాడు, కుర్చీ ఖాళీగా ఉంటాడు. దీంట్లో ఇప్పటివరకు ఉన్నాడు కదా. ఫోటో తీసుకుంటా అన్నారు అందరూ, యోగిరాజ్ శ్యామాచరణ్ లాహిడి మాస్టర్. తీసుకోండి తీసుకోండి అమ్మా. తీరాజు చూస్తే అక్కడ ఎవడు పడలేదు. ఎందుకు పడలేదు? శ్వాస ఒక అంగుళం ఉంది. చిట్ట చివరిగా ఇంకా కేవలం కుంభకం అంటే గాలి లోపల ఉండిపోదు, బయటికి రాదు లోపలికి రాదు. అలా ఉంటే వాడు అమరుడు అవుతాడు, అంటే భూసూర్యుడు అవుతాడు, భూమి మీద దేవత అవుతాడు. కాబట్టి మనకు కుంభకం అనేది కుంభకం అనేది మనకు ఆటోమేటిక్గా వస్తే అమరుడు అవుతాడు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఏం చేస్తే అవుతుంది? ఏం చేస్తే అవుతుందంటే సంధ్యావందనంలో మనకు సంధ్యావందనం అంటే పొద్దున్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, వంద మనం పవిత్రీకరించుకోవడం, తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, తర్వాత తర్పణాలు ఇవ్వటం, ఆ తర్వాత గాయత్రి జపం చేసుకోవడం. ఇలాంటి వాటిల్లో ఒక ముఖ్యమైన సూత్రం ఉంటుంది, ఎవడైతే సూర్యుడిలో ఉన్నాడో వాడే నా హృదయంలో ఉన్నాడు, ఎవడైతే సూర్యుడి యందు ఉన్నాడో అతడే నా యందు ఉన్నాడు, వాడు నేను ఒకటే, స ఏకః, అతడే అసావాదిత్యో బ్రహ్మ, ఆ ఆదిత్యుడైన వాడే బ్రహ్మ, అతడే నేను. ఈ మొత్తాన్ని మనం అనుకుంటే ఆటోమేటిక్గా తప్పని ఆగిపోదు శ్వాస, ఇన్స్టెంట్గా చేసి చూడండి. కాకపోతే సంధ్యావందనంలో ఆ పాయింట్స్ అన్ని చేసుకుంటూ అసావాదిత్యో బ్రహ్మ, దాని ముందు ఇది కూడా అనుకోవాలి, సూర్యుడు ఎవడున్నాడు? నాయందు అతడే ఉన్నాడు. సూర్యుడిలో ఎవడున్నాడు? పరమాత్మ ఉన్నాడు, అతడు నాలోనూ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి సూర్యుడు అనేది ఒక గోడ ఉంటే, ఈ శరీరం అనేది గోడ ఉంటే, ఆ గోడంలో ఈ గోడంలో ఒకడే ఉన్నాడు అని మనం ఎప్పుడైతే అనుసంధానం చేసుకున్నాం సూర్యుడిలో ఉన్న వాడితో, మనం కూడా సూర్యుడిలాగా అవుతాం. సూర్యుడిలాగా అయితే మన శ్వాసలో మార్పు వస్తుంది. ఆ శ్వాసలో మార్పు ఏంటో తెలుసుకుని నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు ప్రాక్టికల్గా చేసి అందరూ ప్రయత్నం చేసి చూడండి, చెప్పండి. ఇలాగా మనకు సంధ్యావందనంలోనే మనం సూర్యుడితో ఒకటి అనే భావన స్థిరంగా ఉంటుంది. మన సాధనలన్నీ కూడా సన్ బేస్డ్ అంటే సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయి. మనలో అంతరంగంలో మార్పు అని గురువుగారు కోరుకుంటున్నది ఏంటో ఇది చేస్తే వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని దీంట్లో చెప్పిన వాటిలో మంచిని గ్రహించి పొరపాటు ఏమన్నా చెప్తే క్షమించి ఈ గురుదేవులు ఇచ్చిన సావిత్రి సాధన బాగా మధించి బాగా సాధించడాన్ని బాగా చేసుకోవాలి, అంటే సామూహికంగా చేసుకోవాలి. అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టి శ్రీరామ నవమి పర్వదినాన మనందరం కూడా సావిత్రి సాధనలో ఏకాగ్రం అవుదాం, బాగా ఏకాగ్రతతో చేద్దాం. సావిత్రి సాధన ఎందుకు అనే ప్రశ్నకి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, యుగ పరివర్తన అనే చేయాలంటే సావిత్రి సాధన చేయాలి. సో సామూహికంగా చేస్తేనే సావిత్రి సాధన. ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని గురుదేవులు కోరిన భూమిపై స్వర్గావతరణ అనే శుభకామన సాకారము చెందాలి అని మనసార కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయిందాం న్యాయేణ మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంతు సరదాంశుతం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థ మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.